तं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शरदा शरदम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदा अस्माकम् सन्निधिः सन्निधिम् क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् विश्वेशम् माधवम् डुण्डिम् दण्डपाणिम् च भैरवम् वन्दे काशीम् गुहाम् गङ्गाम् भवानीम् मणिकर्णिकाम् सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दम् हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथम् शरणम् प्रपद्ये नमः परस्मै निजचिद्घनाय गौरीतपःपुञ्जफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजम् व्याळयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगिबृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे काशिकापुराधिनाथ कालभैरवम् भजे देवि सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि तरळतरङ्गे शङ्करमौळि विहारिणि विमले मम मतिरास्ताम् तव पदकमले शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన శివమహాపురాణంలో నిన్నటి రోజున మొన్నటి రోజున మనం శివలింగావిర్భావ ఘట్టంతో పాటు సాధనలకు సంబంధించిన అంశములు ప్రస్తావించుకున్నాం. దాని తర్వాత శివధర్మములు అనేది నిన్న ప్రారంభమైంది. శివధర్మములు విశేషమేంటంటే ఏ కొద్దిపాటి శివధర్మం ఆచరించినా భయంకరమైన ముప్పు నుంచి అది తప్పిస్తుంది. శివధర్మములకున్న విశేషం చూడ్డానికి చాలా అల్పములే అని కనిపిస్తాయి, కానీ ఆ కొద్ది స్వల్పమైనటువంటి శివధర్మం కూడా మనల్ని భయంకరమైన ప్రమాదాల నుంచి కాపాడటమే కాకుండా క్రమశ అది శివపద ప్రాప్తికి హేతు అవుతుంది. క్రమశ అనే మాట ఉన్నది, క్రమంగా అది మనల్ని ఉత్తమ గతికి తీసుకువెళుతుంది. అందుకు శివధర్మముల్ని ప్రస్తావించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున స్వామి యొక్క లింగ పూజ విశేషాన్ని ప్రస్తావించుకున్నాం. లింగములు ఎన్ని రకములుగా ఉంటాయి, అందులో మానుష, దైవ, స్వయంభూ మూడు రకములైనటువంటి లింగములు, వాటి యొక్క అర్చన విశేషములు, తర్వాత తాను పూజించుకునేటువంటి చరలింగము, ఆ పూజా విధానములు, వీటి గురించి కొంతమేరకు ప్రస్తావించడం జరిగింది. పూజా నియమంతో పాటు మరొక నియమం చెప్తున్నారు, లింగదర్శన మాత్రం వా నియమైన శివప్రదం. అంటే ఇది ఒక నియమం పెట్టుకోవచ్చు, శివలింగ దర్శన నియమం అంట. అంటే ఒక పద్ధతిగా ఒక నియమ ప్రకారంగా శివలింగాన్ని దర్శనం చేసినప్పటికీ కూడా అది శివప్రదం. అందుకే శివాలయాలు, శివలింగాలు వాటి ఎంత చూడగలిగితే అంత విశేషం. ఆ విషయాన్ని శంకరుల వారు కూడా చెప్తారు, ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనం స్వర్గదం, మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం, సాయంతనే మోక్షదం అన్నారు. ప్రాతకాలంలో శివలింగాన్ని చూస్తే ఉత్తమ గతులు కలుగుతాయట, మధ్యాహ్న కాలంలో చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది, సాయంకాలంలో చూస్తే మోక్షదం అన్నారు, మోక్షాన్ని కలిగించే శక్తి ఉన్నది. అది క్రమశః అని మాత్రం గుర్తుపెట్టుకోవాలది. ఈ విధంగా ఈ భావనతో శివలింగాన్ని చూడండి. ధర్మములు వినేటప్పుడు ఏం కలిగించాలంటే మనకు అవి చెయ్యాలనే శ్రద్ధ కలిగించాలి, లేదా చేస్తున్న వాటి యందు మరింత శ్రద్ధ కలిగించాలి, రెండు. కనుక అవి యాంత్రికంగా చేయడమే కాకుండా ఇలాంటి శ్రద్దాపూర్వకంగా చేయడానికి ధర్మశ్రవణం పనికొస్తున్నది. ఇటుపై శివధర్మముల్ని తర్వాత అంశంలో నిన్న మనం ప్రస్తావించు చివరిగా విడిచిపెట్టిన మాట ఏమిటి అంటే, పాపపుణ్యములు మూడు అంశములుగా ఉంటాయి, ప్రతివారి యందు చేసిన కర్మ మూడు అంశములుగా ఉంటుంది. ఆ మూడు అంశముల్ని నిర్మూలించుకోవడానికే జీవితంలో సాధన అనేది ఉంది. మనం మోక్షం పొందాలని ప్రయత్నం, దాని గురించి మాట్లాడితే చాలు, సాధన చేయాలని తాపత్రయం చాలా మందికి ఉంటుంది, అంతే కదండి. మోక్షం కావాలంటే దానికి ఏదైనా చేస్తాం, కానీ దానికి ముందు పాప ప్రక్షాళనకు సాధన చేయాలి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జీవుడు పుట్టేటప్పుడు చాలా తెచ్చుకొచ్చాడు, ఇంకా చాలా మిగుల్చుకున్నాడు కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెచ్చుకున్నది ప్రారంభం, మిగిలింది సంచితం, చాలా ఉన్నది. మరి ఆ కర్మక్షయంకేం చేశావు నువ్వు? కర్మక్షయమైతే గాని మోక్షం లేదే. కనుక మోక్షాన్ని గురించి జ్ఞానపు మాటలు ఏవేవో మాట్లాడితే సరిపోదు, కర్మక్షయానికి ఏం చేస్తున్నావు నువ్వు? జీవితంలో సుఖపడ్డం కోసం, భోగం పొందడం కోసమే శ్రమించాను తప్ప పాపక్షయానికి ఏం చేశాం? ప్రశ్నించుకుంటే ఇంత జీవితం గడిచి సంధ్యా సమయానికి వచ్చిన స్థితిలో కూడా పెద్ద ప్రశ్నయే మిగిలి ఉంటుంది. ఇహలోకంలో కీర్తి కోసమో, ధనం కోసమో భగవంతుడి ఇచ్చిన ఆయువును వెచ్చించాం, తప్పేం లేదు లోకయాత్రకి, కానీ పాపక్షయానికి అందులో ఎంత ఖర్చు చేశాం? ఇక్కడ దానికి సంబంధించిన ముఖ్యమైన అంశములు వివరిస్తున్నారు. మన శివధర్మములే చెప్పుకుంటున్నాం, ఇవన్నీ శివధర్మములు, జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించిన విషయములు. అయితే పాపము గాని పుణ్యం గాని ఈ రెండిటికి కూడా మూడు రకములైన అంశములుంటాయి. ఒకటి బీజాంశ, రెండు వృద్ధ్యంశ, మూడు భోగాంశ. ఈ మూడు ఉంటాయి. బీజం అంటే తెలుసు, విత్తనప్రాయంగా ఉంటుంది అది, వృద్ధి చెందే అంశం ఒకటి. భోగం అనుభవం అనేటువంటి, భోగం అంటే ఇక్కడ అనుభవం అర్థం. అయితే పాప కర్మకి భోగమేమిటి? దుఃఖానుభవం. పుణ్యకర్మకి భోగమేమిటి? సుఖానుభవం. కానీ మొత్తానికి ఉభయకర్మలకు కూడా మూడు అంశములుంటాయి, బీజాంశ, వృద్ధ్యంశ, భోగాంశ. ఇందులో ప్రతివారు నిన్న పాపములు మూడు రకాలుగా చేస్తారని చెప్పుకున్నాం కదా, ఎలాగో మనస్సుతో, మాటతో, చేతతో. మనస్సుతో చేసిన పాపం ధ్యానం వల్ల పోతుంది, వాచికమైన పాపం జప స్తోత్రాదుల వల్ల పోతుంది, కాయికమైన పాపం శరీరాన్ని తపస్సులో కృషింపజేయడం చేత పోతుంది. అంటే తపస్సుకి వినియోగించాలి శరీరాన్ని, తద్వారా శరీర జనితమైనటువంటి పాపం పోతున్నది అని చెప్పుకున్నాం. అయితే ఈ పాపం ఎలా పోతుంది? బీజాన్ని తొలగిస్తుందా, వృద్ధిని తొలగిస్తుందా, భోగాన్ని తొలగిస్తుందా? చూడండి, ఇక్కడ పాపాన్ని తొలగించేటప్పుడు బీజాన్ని, వృద్ధిని, భోగాన్ని మూడున్నాయి. ఇక్కడ వృద్ధ్యంశ తొలగిస్తుంది. ఇది వృద్ధి అంటే పెరిగేటటువంటి లక్షణం, పాప ఫలం పెరిగి పెరిగిపోకుండా ఇది ఆపుతుంది వెళ్ళి. కనుక వృద్ధ్యంశని తొలగిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ భోగాంశ మాత్రం తప్పదు, అనుభవించక తప్పని దాన్ని భోగాంశ అంటారు. ఆ కర్మలో అనుభవించక తప్పని తనం ఒకటి ఉంటుంది, దాని పేరు భోగాంశ అని అంటారు. దాన్ని ఇది తొలగిస్తుందా అంటే తొలగించదు, కానీ ఇంకో పని చేస్తుందట. అదేమిటేం చేస్తుందంటే, తపోధిక్యాచ కాలేన భోగ సహ్యో భవేత్ నృణాం. ఏం చేస్తున్నదయ్యా అది అంటే, వీడు చేసిన తపస్సు చేత, తపస్సు అంటే మూడింటితో, మనస్సుతో, శరీరంతో, మాటతో వీడు చేసే సాధన వల్ల భోగాంశ సహనీయమవుతుంది అన్నాడు ఇక్కడ. సహ్య అంటే సహనీయం, అంటే తట్టుకోగలిగేటువంటి శక్తి వాడికి లభిస్తున్నది. కొంత పోతుంది, వృద్ధ్యంశ పోతుంది, కాని అనుభవించవలసిన దాన్ని వీడు తట్టుకోగలుగుతాడు. ఇక్కడికి తెలుసుకోవాల్సింది, ఏ సాధన చెయ్యని వాడికి భోగం ఉంటుంది, సాధన చేసిన వాడికి భోగం ఉంటుంది. మనం అనుకున్న మహాత్ములకు మాత్రం కష్టాలు రాలేదండి జీవితంలో, పాండవులు పడలేదా కష్టాలు? కానీ వాళ్ళకున్న గొప్ప విషయం ఎక్కడ? సహనీయం. వాళ్ళు దానికి సహించారు. సహనం అంటే జరిగిన సంఘటన వల్ల వాళ్ళ యొక్క మనస్థితి చ్యుతం కాకూడదు, జారిపోకూడదు, అది తెలుసుకోవాలి. వాడుకున్న ధర్మము యందు నిలుకడ జరిగిన సంఘటన వల్ల జారిపోకూడదు. ఇప్పుడు ధర్మరాజు ధర్మం మీద నిలబడ్డాడు, ఆయనకు కష్టాలు వచ్చి పడ్డాయి, వెంటనే ఇంత ధర్మాన్ని పట్టుకుంటే నాకు ఇదేం సుఖం ఇచ్చిందని చెప్పేసి వదిలేశాడా? లేదు, తాను ధర్మమునందు ఉంటూనే జరిగిన దాన్ని సహించాడు. అలాంటి సహనీయమైనటువంటి వివేకాన్ని, సహనీయమైన పరిస్థితిని మనం చేసే తపస్సు ఇస్తుంది. ఇది చాలా విషయం. అంటే తప్పిస్తుంది వృద్ధంసని, తట్టుకునే శక్తిని ఇస్తుంది భోగాంశని. ఇది అనమాట చెప్తున్నాడు. ఇక బీజాంశ ఎలా పోతుంది? బీజాంశ ఈశ్వరానుగ్రహం వల్ల లభించిన జ్ఞానము చేతనే పోతున్నది అన్నాడు ఇక్కడ. అది ఆయన యొక్క పని. అది కనుక మనం ఈ విధమైన తపస్సు చేసి సాధనలో ఉంటే ఆ బీజాంశ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి వాడు కూడా ఈ త్రికరణాలతో ఎల్లవేళలా కూడా సాధనకి వినియోగించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దేవానాం పూజయా చైవ బ్రాహ్మణానాంచ దానత. అందుకే దేవ పూజలు దానములు ఇత్యాది తపస్సాధనలు చాలా ముఖ్యమైన విషయము అని చెప్తూ, ఇది తెలుసుకుని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన మూడు అంశముల గురించి తెలిసాక మనకేం చేసింది? వాటిని తొలగించుకోవడం ఏంటో తెలిసాక కొత్తవి చేసుకోకూడదనేది కూడా తెలియాలి. ఇది ముఖ్యం. అంటే పాపము చెయ్యకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనుక్షణం కూడా పాపం చెయ్యకుండా జీవించాలని ఉద్యమంగా ఉండాలి. ఏ విధమైనటువంటి లోభానికి కానీ పాపం చేయకుండా ఉండాలి. ఎందుకంటే చేసుకున్న వాటిని వదుల్చుకోవడానికే జన్మలో సాధనలు సరిపోవడం లేదే, మళ్ళీ కొత్తవి చేసుకుంటే ఏమవుతాయి? అందుకు గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికులు సౌనకాదులకు, అనగా నందికేశ్వరుడు సనత్ కుమారునికి చెప్తున్నది, తస్మాత్ పాప మకృత్యైవ వస్తవ్యం సుఖమిచ్చత. నిజమైనటువంటి ఆనందాన్ని కోరేవాడు పాపం చెయ్యకుండా ఉండడానికే అనుక్షణం ప్రయత్నిస్తుండాలి సుమా అని శివధర్మములు చెప్తూ, మధ్యలో చిన్న శివధర్మములకు ఒక చిన్న ఆపుదల, మళ్లీ శివధర్మాల్లోకి వెళతాం మనం. ఇక్కడ మనకి సూత పౌరాణికులు సౌనకాది మహర్షులకు ప్రశ్న వేశారు. నిన్న మనకి కథ సగంలో ఆపాను నేను, మనకు రాలే ఆ ప్రశ్న, సౌనకాదులకు వచ్చింది. ఎందుకంటే శ్రద్ధగా వింటున్నారు కనుక. శ్రద్ధగా వినట్లేదని కాదు, వినమని చెప్పడానికి ఇది ఉద్దేశం. అంత ఏకాగ్రంగా వినాలి కదా. శివుడు ఒక మాట చెప్పాడు, ఏమని? నువ్వు అవతరించవయ్యా అని బ్రహ్మ విష్ణువులు అడిగితే నేను వస్తానులే కాలక్రమంలో అని అడిగారు. అప్పటికి ఇంకా అవతరించలేదు కదా. మళ్ళీ ఎప్పుడు అవతరించాడు ఆయన? శివునికి అవతారాలు ఉన్నాయా? పెద్ద విషయం. శివుడికి అవతారాలు ఎందుకు లేవు? ఆయన స్థితి కృత్యాన్ని తన చేతిలో ఉంచుకోలేదు, విష్ణువుకి అప్పచెప్పాడు కదా. స్థితికారకుడైన వాడికే అవతారం అనేటువంటిది ఉంటుంది. మరి ఈయనకు అవతారములు లేవా? ఉన్నాయట. ఇక్కడ అవతారములంటే వ్యక్తీకరణయే అవతారం అని నేను ఒక మాట చెప్పాను నిన్నటి మొన్నటి ఉపన్యాసాల్లో. వ్యక్తం అవడమే అవతారం. శివుడు ఎన్ని మార్లు భక్తులను అనుగ్రహించారు, వ్యక్తమయ్యాడు, అవన్నీ అవతారాలే. శివుడు బ్రహ్మగారిని శిక్షించాడు. ఆ శిక్షించేటప్పటికి అప్పటికింకా రుద్రుడిగా రాలేదు ఆయన. ఆయన ఎప్పుడూ ఉండే సదాశివుడే అక్కడ సాక్షాత్కరించాడు. కనుక ఆయన బ్రహ్మగారికి రుద్రుడుగా వచ్చిన తర్వాత చేసిన పని కాదు అది. ఇక్కడ ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఇంకా అనేక మార్లు భక్తులను అనుగ్రహించారని అనేక విధాలుగా వచ్చాడు ఆయన. అవతారాలు ఎన్నున్నాయండి చెప్పుకోవాలంటే. వీరభద్రుడుగా వచ్చాడు, అదొక అవతారం. వీరభద్ర అవతారం, శివుడే వీరభద్రుడు. అందుకే శివ అష్టోత్తర శతరామాల్లో వీరభద్రాయ నమః అంటున్నాం. అలాగే శరభేశ్వర అవతారం, శివుని అవతారములు. ఈ అవతారములన్నీ ఆయా కాలముల యందు లోకరక్షణకై భక్త రక్షణకై తన్ను తాను ప్రకటించుకున్నాడు. అలా ప్రకటించుకున్న స్వరూపాలు ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోవడం వల్ల మనకి ఆ అవతారమూర్తి ఉపాస్యమూర్తి అవుతాడు. ఉపాస్యమూర్తి అంటే ఉపాసించేటువంటి మూర్తి అవుతాడు. ఆ ఉపాసన ఫలితాన్ని అవతారమూర్తి మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకు అద్భుతమైన ఉపాసనకు పనికొచ్చేటువంటి అవతార విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. సృష్టి ప్రారంభ స్థితిలో మనం ఏం కథ అంతా నిన్న చెప్పుకున్నాం, ఏమని? పరమేశ్వరుడు బ్రహ్మకి విష్ణువుకి సంభాషించడం అంతా జరిగిన తర్వాత తిరిగి బ్రహ్మదేవుడు సృష్టి విషయానికి ఉపక్రమించట. ఆ ఉపక్రమణంలో ఏం జరిగింది అంటే, తాను ఒక్కసారిగా శివం తత్ర విష్ణుం వై సృష్టి కామ్యయా అహం స్మృత్వా. ఇక్కడ శివపురాణం నలుగురు యొక్క మాటల మీద వచ్చిన కథ, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రధానమైన శివపురాణం అంతా సూతపురాణం సౌనకాదికి చెప్పారు. కాని ఇది ఎలా రచింపబడింది అంటే నలుగురు నలుగురికి చెప్పారట. అంటే ఇక్కడ మొత్తం గురు పరంపర నలుగురు కనబడతారు మనకి. ఈ నలుగురికి మళ్ళీ నలుగురు శిష్యులు, మొత్తం 8 మంది అండి. 8 మంది మధ్య నడిచిన కథ ఇదంతా. ఎలాగంటే సనత్ కుమారుడు వ్యాసదేవునికి చెప్పడం ఒక ఘట్టం, సుబ్రహ్మణ్యస్వామి వామదేవ మహర్షికి చెప్పడం ఒక ఘట్టం, అదొక భాగం వస్తుంది. కొంత విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి వామదేవుడనే మహర్షికి చెప్తాడు, ఇంకొకటి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తాడు, ఇంకొకటి ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు చెప్తాడు. ఇలా మొత్తం నాలుగు భాగములుగా శివపురాణం మనకి కనిపిస్తుంది. ఈ నలుగురు చెప్పింది వ్యాసదేవుడు ఒకచోట క్రోడీకరించి సూతుల వారికి ఇస్తే సూతుల వారు మన కోసం సౌనకాది మహర్షులకు చెప్పారు. మన కోసం ఎందుకన్నానంటే మనం పట్టుకుని దీన్ని తరించిపోతున్నాం గనక ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా నారదుల వారికి చెప్తున్న ఒక ఘట్టంలోకి వెళ్లాం. ఆయన చెప్తున్నాడు నారదునికి శివ మహిమ, ఆ చెప్తూ సృష్టి ఏ విధంగా ప్రారంభమైంది అంటూ ఆయన కూడా మళ్లీ ఇక్కడ లింగావిర్భావ ఘట్టం చెప్పాడండి. మరొకసారి ఇక్కడ వస్తుంది కానీ నేను మళ్లీ చెప్పట్లేదు. తన అనుభవం తాను తన అబ్బాయి గారికి చెప్పుకున్నాడు. ఆయన అబ్బాయి గారు ఎవరు? నారదుల వారు. నారదుల వారికి అనుభవం చెప్పి ఆ తర్వాత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అహం నేను, నేనంటే ఎవరిక్కడ? బ్రహ్మదేవుడు. స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టి కామ్యయ, నేను శివుని విష్ణువుని ఇరువురిని నమస్కారం చేసుకుని సృష్టికి సన్నద్ధుడయ్యాను. అప్పుడు నాకు ఈశ్వరానుగ్రహం వల్ల లభించిన తపశ్శక్తి చేత మొత్తం అంతా జలమయమై ఉంది గనక ఆ జలాన్నంతటినీ కూడా నేను తీసివేశాను. జలం తీసిన తర్వాత అందులోంచి ఒక అండము నాకు కనిపించింది. తతోండమభవత్త చతుర్వింశతి సంజ్ఞకం, ఒక అండము కనబడింది. అండాకారం అంటే ఒక గ్రుడ్డు వలె ఉన్నటువంటి అండము. ఇది నిజానికి బ్రహ్మాండములకు మూలమైన అండం ఇది. దీనికి హిరణ్మయాండం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రస్తావన అన్ని పురాణాల్లో, వేదంలో, స్మృతుల్లో కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి హిరణ్మయాండం కనిపించింది. దాన్ని చూస్తున్నాడు. అది ఎలా ఉందంటే చతుర్వింశతి సంజ్ఞకం, 24 తత్వములతో ఉందిట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చెట్టుగా రాకముందు విత్తనం దశకుంటుంది. విత్తనంలో చెట్టు ఉంది కానీ వ్యక్తం కావట్లేదు. అలా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? విత్తనం నుంచి వృక్షం వ్యక్తం కావాలి అంటే దాని నుంచి పూర్తిగా అది బయలుపడాలి. కానీ ఇప్పుడు ఏమైంది? 24 తత్వములు కూడా దాంట్లో బీజదశలో ఉండిపోయాయి. బీజదశలో ఉండిపోయిన ఒక హిరణ్మయమైనటువంటి తేజోమయమైన అండం కనిపిస్తుంది. అది చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏం చేయాలని తెలియట్లేదు. ఆ చూస్తూ దీనికి పరిష్కారం ఏంటి, నేను ఏ విధంగా సృష్టిలోకి ఉపక్రమించాలి అని ఆలోచిస్తూ, ఇది ముందు దీని నుంచి ఒక చైతన్యం రావాలి, వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను అని ఆలోచిస్తూ వెంటనే నారాయణ స్వామిని తలంచుకున్నాడు. అప్పుడు విష్ణువు ప్రసన్నుడై ఆయనకు సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడికి. వరం బ్రూహి ప్రసన్నోస్మి నాదేయో విద్యతే తవా, నీకేం వరం కావాలో కోరుకో, నీకు ఇవ్వకూడనిదంటూ ఏది లేదన్నట్ట. బ్రహ్మదేవుడికి ఏదడిగినా ఇస్తానన్నాడు. అప్పుడు వెంటనే నమస్కారం చేసి, స్వామి ఇది చూస్తే జడంగా ఉండిపోయింది మొత్తం కూడా, జడరూపం అపశ్యత, జడరూపంగా ఉన్నది అండము, ఇది ఏ విధంగా చేతనత్వం పొందుతుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నారాయణుడు వెంటనే అనుగ్రహించి అందులో ప్రవేశించేటండి తాను. దీన్నే తత్సృష్వా తదేవ అనుప్రావిశత్ అని కూడా శృతి చెప్తోంది మనకి. అందులోకి ప్రవేశించేట. ఆ ప్రవేశించిన వెంటనే ఇత్యుక్తేచ మహావిష్ణు శంభోరాజ్ఞాపరాయణ అనంతరూపమాస్తాయా ప్రవివేశ తదండకం. ఆ అండకంలోకి ప్రవేశించగానే ప్రవేశించి మొత్తం వ్యాపించాడు. వ్యాపించగానే జడంగా ఉన్నటువంటిదంతా ఒకసారి చైతన్యం పొందింది. కనుక అండములో చైతన్యత్వం కలగడానికి కారణమెవరు? నారాయణుడు. ఆయన ప్రవేశించి వ్యాపించడం చేతనే అది చైతన్యత్వం వచ్చింది. అందుకు ప్రవేశించి వ్యాపించాడు గనక విశన ధర్మము చేత విష్ణువు ఆయన ప్రవేశించాడు. ప్రవేశం అనే మాట మాట్లాడుతున్నాం. విశనము అంటే వెళ్ళుట, లోపలికి చొచ్చుకుని వెళ్ళుట. ఆయన లోపలికి చొచ్చుకు వెళ్ళాడు గనక దీని పేరు విశ్వంట. విశ్వం అంటే దేనియందు పరమాత్మ ప్రవేశించాడో దానికి విశ్వం అని పేరు. చూడండి, దేనియందు ఆయన ప్రవేశించాడో దానికి వేరుగా లేదు. అందుకు విశ్వం విష్ణుర్వషట్కార అంటున్నాం. ఆ ప్రవేశించిన వాడు ఏం చేశాడు? ఒకచోడు గూడు కట్టుకున్నట్టు కాకుండా వ్యాపించాడు. కనుక వేష్టి వ్యాప్నోతీతి విష్ణు, సర్వత్రా వ్యాపించాడు. ఈ విధంగా వ్యాపించినప్పుడు ఎలా మొత్తం వ్యాపించి ఉన్నాడంటే వర్ణిస్తున్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం సర్వతో వృత్వా తదండం వ్యాప్తవానితి. శృతివాక్యంలో తీసుకునే పురాణ వాక్యాన్ని రచిస్తున్నాడు వ్యాసుడు. అంటే పురాణములన్నీ శృతి సంహితంగానే వెళతాయి గనక సహస్ర శీర్షుడై అంటే సహస్రములైన తలలతో, సహస్రములైన అక్షులతో, సహస్రమైన పాదములతో, సహస్రమైన కర్మలతో. సహస్రమంటే అనంతం అనర్థం. అనంతంగా వ్యాపించిపోయి ఆయన దాన్ని చేతనత్వం కలిగించగానే అది ఒక్కసారి పగిలి దాని నుంచి సమస్త బ్రహ్మాండములు వ్యక్తమయ్యాయి. ఈ సమస్త బ్రహ్మాండములు ఆ అండముల నుంచే వ్యక్తమయ్యాయి. ఇలాగా నారాయణ నుంచి వ్యక్తమైనవి పాతాళాది సమారభ్య సప్తలోకాధిప స్వయం, పాతాళం మొదలుకుని భూమి వరకు, మళ్లీ భూమి నుంచి ఆ పైన సత్యలోకం వరకు మొత్తం 14 లోకములు అందులో వ్యక్తమవుతున్నాయి. ఈ 14 లోకాల్లో ఆయన మళ్ళీ వ్యాపించున్నట్ట. చేతనత్వం కలిగించి వదిలేస్తే మళ్ళీ చేతనత్వం లేదు దానికి. కనుక వాటన్నిటి ఎందు ఆయన నిండి పట్టి ఉంచాడు. ఈ పట్టి ఉంచడం చేతనే కృష్ణ అని కూడా ఆయన నామకు వచ్చింది, కర్షతీతి కృష్ణ. రాజతేస్మ హరిస్తత్ర వైరాజ పురుష ప్రభు, ఆ హరిని వైరాజ పురుషుడు అని అంటారు. ఈయన్నే విరాట్ పురుషుడని మనం నమస్కారం చేస్తున్నా. విరాట్ పురుషుని చేతనే ఇదంతా భరించబడి ఉన్నది. ఇప్పుడు ఈ బ్రహ్మాండములన్నీ ఏర్పడ్డాయి గనక ఈ బ్రహ్మాండములకు ఆవల ఉన్నటువంటి దివ్య లోకమే కైలాసం, వైకుంఠం. ఈ రెండు కూడా బ్రహ్మాండములకు ఆవల ఉన్నాయి. బ్రహ్మాండస్య తథానాసే వైకుంఠస్య చ తస్యచ కదాచిదేవ దేవర్షే నాసో నాస్తి తయోరిహ. ఈ కథనంతటిని గుర్తు తెచ్చుకుంటూ చెప్తున్నాడండి బ్రహ్మదేవుడు, సృష్టి ఆరంభ స్థితిని గుర్తు తెచ్చుకుని. ఈ బ్రహ్మాండములకు పైన ఉన్నది నా సత్యలోకం, దానికి పైన ఉన్నది వైకుంఠ కైలాసాది లోకములు. ఈ వైకుంఠానికి గాని కైలాసానికి గాని ఎప్పుడూ నాశనం అనేది ఉండదు. ఇది నాశనాదులన్నీ కూడా బ్రహ్మాండ అంతర్గతమైన లోకములకే గాని బ్రహ్మాండానికి కావాలన్న వైకుంఠానికి గాని కైలాసానికి గాని నాశము లేదు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తూ, అప్పుడు నేను ఆ నారాయణ అనుగ్రహం చేత ఏర్పడిన బ్రహ్మాండముల యందు సృష్టి చేయడానికి ప్రారంభిస్తున్నాను. ఈ సృష్టిలో మొట్టమొదటిగా ముఖ్య సర్గము సృష్టి చేస్తున్నట్ట. ఈ ముఖ్య సర్గం ఏది అంటే వృక్షాదుల సృష్టి, ఉద్భిజ సృష్టి అనుకోవచ్చు దీన్ని, వృక్షాదుల సృష్టి. ఇవి ఏ విధంగా తయారవుతున్నాయంటే ముఖ్యంగా వృక్ష లత గుల్మాదులన్నీ సృష్టింపబడ్డాయి. మొట్టమొదటి సృష్టింపబడినవి వృక్షలత గుల్మాదులు, అంటే లతలు పొదలు ఇత్యాదులన్నీ సృజింపబడ్డాయి. దాని తర్వాత ఏర్పడింది తిర్యక్ స్రోతస్సు. తిర్యక్ స్రోతస్సు అంటే అడ్డగా పెరిగినటువంటి జంతువులంటే పశుపక్షాదులతో కూడిన సృష్టి ఏర్పడిందిట. చూస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి సృష్టి చేస్తూ, చేస్తున్నప్పుడు అనుకుంటున్నాడు ఈ రెండు నేను చేసిన రెండు పురుషార్థ సాధక సృష్టి కాదన్నాడు. అంటే అవి కర్మలను అనుభవిస్తూ వెళ్ళిపోయే సృష్టిలే తప్ప పురుషార్థములు అవి సాధించలేవు. ఇది గుర్తుపెట్టుకోండి, పురుషార్థాన్ని సాధించగలిగే సృష్టి కాదుట. ఏవి? తరులతా వృక్షాదుల సృష్టి గాని, ఇప్పుడు జరిగిన పశుపక్షాద సృష్టి గాని పురుషార్థములు అనబడే ధర్మార్థ కామ మోక్షములు ఇవి సాధించలేవు. ఇవి కేవలం ఇదివరకటి కర్మానుభవాలను చేయడమే. ఇక్కడికి కూడా తెలుసుకోవాలి, బ్రహ్మగారు సృష్టి చేశారంటే ఇవన్నీ ఆయన తయారు చేశాడనా? ఈ శరీరాలు ఉపాధులంటే ఇదివరకటి వారి కర్మబీజములను అనుసరించి కల్పించబడిన ఉపాధులు. ఇదివరకటి సృష్టిలలో జరిగి లయమైపోయాయి కదా, ఆ బీజములను అనుసరించి చేస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు వర్షం పడిందండి, రకరకాల విత్తనాలు వేశాం. ఈ విత్తనాలన్నీ మొలకెత్తడానికి కారణం ఏది చెప్పండి? మీరు చక్కగా వింటున్నారని నిద్రపోకుండా నాకు ధైర్యం వస్తుంది. వర్షం పడగానే విత్తనాలన్నీ మొలకలెత్తాయి, కనుక విత్తనాలన్నీ వృక్షాలు అవడానికి కారణం ఏది? వర్షమే. వర్షం యొక్క శక్తి చేతనే ఇవన్నీ పైకొచ్చాయి. కానీ జామ చెట్టు విత్తనం జామ చెట్టే అయింది, మామిడి చెట్టు విత్తనం మామిడి చెట్టే అయింది. ఇందులో వర్షం మామిడికి జామకి కారణమా? దాని యొక్క బీజ లక్షణం చేత అదయ్యింది. అందుకు ఆయా కర్మబీజాలకు అనుగుణమైనటువంటి సృష్టిని బ్రహ్మ చేస్తున్నాడు. అంతేగాని వాళ్ల యొక్క సుఖదుఖాలకు గాని వాటి యొక్క ఉపాధుల ధర్మాలకు గాని బ్రహ్మకర్త కాడు. ఇది ముందు తెలుసుకోవాలి. ఎంతమేరకు సృష్టికర్త అంటే బీజములను ఉత్పత్తి చేయడానికి వర్షం ఎంతమేరకు సృష్టికర్తో అంతమేరకే ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. గత జన్మల గత కల్పాలలో ఉన్నటువంటి బీజములను అనుసరించి ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా జరిగింది తిర్యక్ స్రోతస్సు. ఇది ఎప్పుడైతే పురుషార్థకం కాదో మళ్లీ భావన చేసేట, భావన చేసి మరో సృష్టి ప్రారంభిస్తున్నాడు. ఈ ప్రారంభంలో కేవల సత్వగుణ సంపన్నమై కేవల సుఖానుభవం కలిగినటువంటి ఒక సర్గ మొదలైంది. ఈ సర్గ దేవసర్గ, దేవతలు సృష్టి జరిగింది. ఇప్పుడు ఈ దేవసర్గం సృష్టింపబడింది కానీ ఇది కూడా పురుషార్థ సాధకం కాదు, గుర్తుపెట్టుకోండి. దేవతలు కూడా సుఖభోగం అనుభవించేటువంటి పుణ్య లక్షణం కలిగిన వాళ్లే తప్ప వాళ్లు పురుషార్థం సాధించడానికి దేవ శరీరం సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు పురుషార్థ సాధక సృష్టి గురించి ఆలోచన చేశాడు. ఆ తర్వాత జరిగింది పురుషార్థం సాధించగలిగే సృష్టి. అది కేవలం రజోగుణ ప్రధానమైన మానవ సర్గము. మానవుల సృష్టి రజోగుణ ప్రధానం, సత్వగుణ ప్రధానులు దేవతలు. కనుక ఇక్కడ రజోగుణ ప్రధానమైన మానవ సర్గ అది కేవలం కామానికి మూలం రజస్సు, అది కదా కర్మకు మూలం, దానితో కదా సాధనాదులకు వెళ్లగలడు. అందుకు పురుషార్థ సాధనకి యోగ్యమైనటువంటి రజోగుణ ప్రధానమైన మానవ సర్గ అప్పుడు సృష్టింపబడింది. ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత ఇంకా రకరకాల సర్గములు మొదలవుతున్నాయి. ఈ సర్గములన్నీ కూడా ఇంతవరకు జరిగినటువంటి ఆ శివ కేశవుల యొక్క అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు చేయగలుగుతున్నాడు. పాంచభౌతిక సృష్టి, దీని వైకారిక సృష్టి అని అంటారు. మహత్సృష్టి, మహత్సర్గము అంటే సమిష్టి బుద్ధి. ఎవరికి వాడికి బుద్ధి ఇవ్వబడింది కదా, అలా కాకుండా సమిష్టి బుద్ధితత్వం ఒకటి ఉంది. ఇది ఎలాంటిది అంటే పొలంలో మనం వేయకముందు నారుమడిను కూడా వేస్తాం. ఆ నారుమడిలో వేసిందే తర్వాత పొలంలో పరచబడుతుంది. కనుక ఈ సమిష్టితత్వం అంతా నారుమడి వంటిది. కనుక సమిష్టి బుద్ధితత్వం ఒకటి, దాని తర్వాత పాంచభౌతిక సృష్టి, ఆపై క్రమంగా కౌమార సర్గము. కౌమార సర్గం అంటే సనక సనందన సనత్ కుమారుడు, వీళ్ళని కౌమార సర్గం అంటారు. దీన్నే ద్విజ సర్గము అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ ఎలా ఉద్భవిస్తున్నారు ఒక్కొక్కరు అంటే, ఈయనకి కౌమార సర్గము వీళ్ళందరూ ఒక్కొక్కరు మహానుభావులు, బ్రహ్మతో సమానంగా వచ్చేటి వాళ్ళు. ఈ కౌమార సర్గం సనత్ కుమారాదులు బ్రహ్మదేవుడికి సహకరించలేదుట. ఏ విషయంలో? బ్రహ్మదేవుడి పని ఈ సృష్టి కొనసాగాలి. ఇప్పటి వరకు తయారవడం కాదు, సృష్టి కొనసాగాలి. సృష్టి కొనసాగాలంటే తన నుంచి సృష్టింపబడిన వారు సృష్టి యందు ప్రవృత్తులవ్వాలి. ప్రవృత్తులంటే ఈ సృష్టిని కొనసాగించాలనే సంకల్పం వాళ్ళకు ఉండాలి, ఉపాధులతో తాదాత్మ్యం చెందాలి, దానితో సృష్టి కొనసాగుతుంది. కనుక వాళ్ళని అడిగట్ట సనక సనందానందులకి, మీరు నాకు సృష్టి కార్యంలో సహకరించాలని. కాని వాళ్ళు నివృత్తి మార్గంలోకి వెళ్లి ఆయనకు నమస్కారం పెట్టి మేము చేయమని వెళ్ళిపెట్ట. ఇలా వస్తున్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే ఒక విధమైన కోపం వచ్చింది, ఉక్రోషం వచ్చింది. ఈ సృష్టి ఎలా కొనసాగిస్తాను అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ తర్వాత రాబోయే దానివల్లే మనుష్య సర్గం ఇవన్నీ విస్తరింపబడతాయి. అవి విస్తరింపబడాలి అంటే తన నుంచి కొందరు ప్రజాపతులు ఆ పని చేయాలి. కానీ ఎవరు ఆ పని చేయట్లేదు. దానితో సృష్టికి విచ్ఛిత్తి ఏర్పడింది. ప్రారంభంలోనే చూడండి, దీని విచ్ఛిత్తి అనే మాట వేసింది శివపురాణం. విచ్ఛిత్తి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మళ్లీ తలంచుకున్నట్ట ఆయనకు దుఃఖం వచ్చి కళ్ళంటి నీళ్లు కూడా వచ్చాయి. ఏడుపు వచ్చిందండి ఇక్కడ. ఏడుపు రోదనం గుర్తుపెట్టుకోండి. రోదనం అనే ఒక స్థితి వచ్చింది అతనికి. ఎందుకంటే అనుకున్న పని చేయకపోతే ఏమొస్తుందండి? ఏడుపు వస్తుంది. కనుక రోదనం ఎప్పుడొచ్చిందో మళ్లీ తలంచుకున్నాడు ఎవండి? నారాయణని. నారాయణుడు అప్పుడు ఏం చెప్పాడంటే శివధ్యానం చెయ్యి అని చెప్పాడు ఆయన. ఆ శివధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ ఉపదేశం ఉందండి. వాళ్ళు అనుకునే మాటలనే మనకు ఉపదేశాలు. తపస్యతశ్చ సృష్ట్యర్థం భువోర్ఘ్రాణస్య మధ్యత అవిముక్తావిధా దేశాత్ స్వకీయాన్మే విశేషత. అది పరమేశ్వరుని యొక్క స్థానం నీ శరీరంలో ఉంది, అక్కడ ఆయన ధ్యానించన్నాడు. నీ శరీరంలో అంటే బ్రహ్మకే కాదు, అందరికి కూడా శరీరంలో ఈశ్వర స్థానం ఒకటి ఉందిట, అక్కడ ధ్యానించమన్నాడు. అదేమిటంటే భ్రువోర్ఘ్రాణస్య మధ్యత, కనుబొమలకి నాసికకి మధ్య భాగం అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క సంధిస్థలం, భ్రూఘ్రాణంబుల సంధిస్థానం, ఇక్కడ ధ్యానం చెయ్యు అని బ్రహ్మదేవుడికి బోధించాడు నారాయణుడు మొట్టమొదట. దానికి ఏం పేరంటే అవిముక్తాభిదేశం. దానికి అవిముక్త అని పేరు అన్నాడు. అవిముక్తం అంటే కాశీక్షేత్రం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవిముక్తం అని కాశీకి పేరు. అంటే విముక్తము కానిది అవిముక్తం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు విడిచిపెట్టకుండా ఉంటాడు ఈ చోటుని. చూడండి, ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే పరమేశ్వరుడు సృష్టి ఆరంభంలో నిర్మించుకున్న తేజోమయమైన ఆనంద విహార భూమిది. ఆయన ఆనందంగా విహరించడానికి తయారు చేసుకున్న భూమిది, ఎప్పుడు నశించదు ఇది. అందులో విడవకుండా ఉంటాడు ఆయన, అందుకు ఇది అవిముక్తం. అక్కడ ఎలాగైతే విడవకుండా కాశీలో ఉంటాడో ఈ చోట్లు విడవకుండా ఎప్పుడు ఉంటాడు. కానీ నువ్వు ఆయన్ని విడవకుండా పట్టుకోలేదు, అది వచ్చింది బాధ. ఆయన విడవకుండా ఉన్నాడు కానీ నువ్వు ఆయన విడిచిపెట్టావు. అంటే విడిచిపెట్టడం అంటే ఆయన స్మృతి లేకుండా బతికేస్తాను. అది ఒక్కసారి ఆయన పట్టుకో అక్కడ. అందుకు బ్రహ్మదేవుడికి ఏం చెప్పాడు? భ్రూఘ్రాణంబుల సంధిస్థలంలో ధ్యానం చేయి. ధ్యానానికి ఇది మంచి ఉపదేశం అండి. ఆదిలో ఈ యోగాన్ని నారాయణుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించాడని తెలుసుకోవాలి. ఇది కాశీక్షేత్ర ఉపాసన. కాశ్యాంత మరణాన్ముక్తి అంటే కాశీలో మరణించిన వాడు మోక్షం పొందుతాడు. దీని గురించి చర్చ లేదు, ఖచ్చితంగా పొందుతాడు అందులో. అయితే మరి ఎక్కడో మహాక్షేత్రములు బయటెక్కడో ఉన్నవాళ్ళు కొందరు వెళ్ళిపోయారు సిద్ధులు. ఒక రమణ మహర్షి, ఒక కంచి మహాస్వామి, వాళ్ళు కాశీలో మరణించలేదు. వారికి మోక్షం లేదా? వాళ్ళకి మోక్షం లేదంటే మనకు పాపం, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కాశీలోనే వాళ్ళు మరణించారు, ఇది తెలుసుకోవాలి. వాళ్ళు కాశీలోనే మరణించారు. కనుక కాశీ అన్నప్పుడు భౌతికంగా భూగతమైన కాశీ, ఇక్కడ తప్పకుండా మోక్షం వస్తుంది, ఎవడిపోయినా వస్తుంది. కానీ ఇంకో కాశీ ఉంది, అది అంతరవిముక్త క్షేత్రం. అంతరవిముక్త క్షేత్రం, ఈ అంతరవిముక్త క్షేత్రం రెండు విధాలుగా ఉంటుంది. ఆ విషయం మీకు నేను మళ్లీ కాశీ గురించి ప్రత్యేకమైన ఒక అధ్యాయం వస్తుంది, అప్పుడు మీకు నేను వివరిస్తాను. మొత్తానికి భ్రూఘ్రాణంబుల సంధి అయినటువంటి ఆజ్ఞాచక్ర స్థానం దాకా ఏ జీవుడు కుండల్ని ఎదుగుతుందో ఆ స్థితిలో వాడు మరణించినట్లయితే వాడు ముక్తినే పొందుతాడు. ఇది కాశ్యాంత మరణాన్ముక్తికి యోగపరమైన అర్థం అండి. మొత్తానికి ధ్యానించవలసిన చోటు ఇది. మీరు కాశీలో ఈ ధ్యానం చేశారనుకోండి తొందరగా సిద్ధి లభిస్తుంది. ఆ ప్రయత్నం చేయండి, ధ్యానం కోసం ప్రయత్నించండి, చాలా విశేషం. ఇద్దరికీ చోటు ఇది. ఆయనే చెప్పాడు కదా మా ఇద్దరిది అని. మొత్తానికి పరమాత్మ ధ్యానం చేట ఏకత్వమే, వారిద్దరికీ అది విముక్తం. అందుకు వారు ఉభయులకి అనిశంభు మన చేత అవిముక్తమయ్యున్కి అవిముక్తమన వరుగు అన్నాడు. అనిశంభు మన చేత అవిముక్తమయ్యున్కి శివుడు పార్వతితో చెప్తున్నాడు, మనిద్దరం విడవకుండా ఉండే చోటని. మొత్తానికి పరమాత్మని ధ్యానించవలసిన చోటు అండి, అది ఒక్కటి మాటలు తెలుసుకుంటే చాలు. కనుక పరమాత్మని ధ్యానించవలసిన చోటు అది, మీరు విష్ణు అంటారో శివుడు అంటారో శక్తి అంటారో మీ ఇష్టం. అది ఎందుకంటే నారాయణుడు గీతలో స్వయంగా చెప్పాడు ఏమని, నాసాగ్ర దృష్టి, అది అర్థం అక్కడ. నాసాగ్రము యొక్క దృష్టి పెట్టి ఎవడైతే ధ్యానిస్తాడో అది ధ్యాన యోగంలో చెప్పాడు. కనుక ప్రతి వారికి ఆ పరమాత్మ యొక్క స్వరూపములైన విష్ణు రూపం గాని శివరూపం గాని శక్తి రూపం గాని ఇక్కడ ధ్యానించవలసిన చోటు అది. మొత్తానికి అక్కడ ధ్యానించవయ్యా నువ్వు అని చెప్తే త్రిమూర్తినా మహేశస్య ప్రాదురాసీత్ ఘృణానిధి, అప్పుడు దయామయుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పగానే బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానం ఫలించింది, కేవల ప్రణవాన్ని జపిస్తూ ఈ దృష్టిని ఇక్కడ పెట్టేట్టాడు. కేవల ప్రణవం, ప్రణవస్వరూపుడు సదాశివుడిని నిన్న మనం స్పష్టంగా శబ్ద బ్రహ్మావతారం గురించి నేను చెప్తూ చెప్పుకున్నాం. ఆయన ఒక్కసారి